ప్రేమధార
ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
ప్రేమధార
నలిగిన హృదయాలకు నెమ్మది,
నిరాశాపరులకు నిరీక్షణ,
అందరికీ ఆనందం,
ఇదే మా ఆకాంక్ష.
దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం
ప్రేమధార.
ప్రియ శ్రోతలు, బాగున్నారా? కొంచెం ఆలోచించండి. పరిశుద్ధ జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాత నిబంధనలోని ఆరాధన క్రమం ఎలాంటిదో మనం గుర్తించాలి. బలిపీఠానికి గుడారానికి మధ్య ఇత్తడి గంగాళం ఉంది. గుడారంలోకి వెళ్లే ముందు యాజకులు తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలా కడుక్కోనివాడు అక్కడికక్కడే చస్తాడు. అనగా ఎడతెగని శుద్ధీకరణ విశ్వాసులకు అవసరం. దేవుని సన్నిధిలో జీవించేవారు పరిశుద్ధులై ఉండాలి. యోహాను సువార్త 17:17 యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చెయ్యి. వాక్యమంటే అది కేవలం మానసిక జ్ఞానం కాదు, రాయబడిన వాక్యము పలకబడిన వాక్యమై నీ ఆత్మతో మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారము వలననేగాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది. రాయబడింది, పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి. అప్పుడది వ్యక్తిగతమై, అర్థవంతమై, సజీవమై నిన్ను బతికిస్తుంది. నీకు బైబిలు పాండిత్యం ఉండవచ్చు, బైబిలు వచనాలెన్నో నీకు కంఠతావచ్చు, గాని అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి. నీ బైబిలు గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా? అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు. దేవుడు ఈ బైబిలును నీతో మాట్లాడాలి. ఆ విధంగా నీవు నేను బ్రతకాలి అని దేవుని చిత్తం. యెషయా గ్రంథం 30:20-21 వాక్య జలంతో ఆయన నీ ప్రవర్తనను కడుగుతాడు. ఎఫెసీ పత్రిక 5:26 వాక్యోదక స్నానముతో ఆయన మనలను పవిత్రపరచి పరిశుద్ధపరచుకోవడానికి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ కూడా మనలను పవిత్రపరుస్తాడు. సరే, రండి ప్రార్థన చేసుకుందాము. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ప్రభు, నీ కృపాసనం ఎంత అందమైనది, నీ నిత్య సంవత్సరాలు ఎంత ఆనంద సమయం. నీ అపార జ్ఞానమును, కీర్తిని కొనియాడుతున్నాము. నీ పవిత్రత, నీ పరిశుద్ధత ఎంత గంభీరమైనవి. నీ సింహాసనం ముందు సాష్టాంగపడి నీ సౌందర్యాన్ని తిలకిస్తున్నాము. నీ కృపామహిమను, కృపామహదైశ్వర్యమును కొనియాడుతున్నాము. నీకు స్తుతియాగం సమర్పిస్తున్నాము. మా శ్రోతలను కుటుంబాలుగాను వ్యక్తిగతంగాను పరామర్శించండి. రాజులకు రాజా, మహిమ కిరీటధారి, మా దేశమందలి స్థానిక సంఘాలను దీవించండి. మా దేశమందలి ప్రజలను, పరిపాలకులను, ప్రజానాయకులను, సాంఘిక సేవకులను ఆశీర్వదించండి. దేశమందలి యువతను రక్షించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో రాహేలు మృతిని గూర్చి విన్నాము. ఆమె బెన్యామీనును కని చనిపోయింది. యాకోబు ఆ పిల్లవాడికి బెన్యామీను అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే బెన్యామీను తనకు కుడిచేతి పుత్రుడు, వృద్ధాప్యంలో తన చేతికి అండగా నిలుస్తాడు. ఊతకర్ర, నా చేతి కర్రలాంటివాడు అని పేరు పెట్టుకున్నాడు. ఈ కుమారుణ్ణి బట్టి రానురాను అతనికి శోకమే కలుగుతుంది. ఈ పిల్లవాని మీద మమత పెంచుకున్నాడు. యాకోబులోని శరీర మనస్తత్వం అనేక విధాలుగా అతని మనస్తాపానికి కారణమైంది. శరీరాన్ని విత్తితే వచ్చే పంట కూడా శరీరమే. శరీరము ద్వారా ఆత్మ పంట రాదు. రాహేలు మృతి చెంది బెత్లెహేము అనే ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. ఈరోజు వరకు కూడా ఆమె సమాధి అక్కడే ఉన్నది. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. అనగా మోషే ఈ మాటలు రాస్తున్నప్పటికీ ఆ స్తంభము ఉన్నది. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదెరుకు అవతల తన గుడారమును వేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు కుమారుల పేర్లు చెప్పబడ్డాయి. వీరందరిలో యోసేపు, బెన్యామీను అనే ఇద్దరు మాత్రమే ప్రత్యేకించబడినవారు. తతిమ్మా కుమారులు మామూలు మనుష్యులే. బహుభార్యాత్వానికి ఫలితమైన ఆ సంతానం సమస్యలకే కారణమైనారు. యాకోబు కుటుంబం ఇదే సత్యాన్ని లోకానికి చాటుతారు. ఇద్దరు ముగ్గురు భార్యలు పురుషునికి ఉండకూడదు. లాబాను కుటుంబం నుండి వీరు కోరి తెచ్చుకున్నది సమస్యలే కాని సామరస్యం కాదు. రూబేను ఒట్టి పనికి మాలినవాడు. తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించి ఆయనకు మనస్తాపం కలిగించాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబూలును వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీనులు. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. కిరియతర్బాకు యాకోబు వచ్చాడు. తండ్రి అయిన ఇస్సాకు అక్కడే ఉన్నాడు. ఈ స్థలము మమ్రేలో ఉన్నది. మమ్రే మైదానము మీకు జ్ఞాపకమున్నదా? అబ్రహాము, ఇస్సాకు ఇక్కడే ప్రవాసమున్నారు. ఇస్సాకు 180 ఏళ్లు బ్రతికాడు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు పూర్వీకుల సరసన చేర్చబడ్డాడు. ఏశావు యాకోబులు తమ తండ్రిని పాతిపెట్టారు, అంత్యక్రియలు చేశారు. తండ్రిని సమాధి చేయడానికి యాకోబు ఏశావులు కలిసి వచ్చారు. అంతే, మళ్లీ వీరెప్పుడూ కలుసుకోలేదు. 35వ అధ్యాయంలో మరణవార్తలు ఎక్కువగా ఉన్నాయి. రెబ్కా మరణవార్త తెచ్చిన దెబోరా చనిపోయింది, రాహేలు చనిపోయింది, చివరికి ఇస్సాకు కూడా చనిపోయాడు. ఇప్పుడు మనం 36వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఏశావు శేయీరు ప్రాంతాలకు వెళ్లిపోయాడు. ఏశావు బహుభార్యాత్వానికి పెట్టింది పేరు. ఏశావు ద్వారా ఎదోము జాతి వచ్చింది. ఈ అధ్యాయములో ఎన్నో పేర్లున్నాయి. ఈ పేర్లు నేటికీ అరేబియా అరణ్యాలలో ప్రచారంలో ఉన్నాయి. ఎదోము మృత సముద్రానికి దక్షిణంగా, తూర్పుగా విస్తరించిన జాతి. ఎదోము ప్రాంతానికి ముఖ్య పట్టణం పెట్రా. ఎదోము జాతిని గురించి ఎన్నో ప్రవచనాలున్నాయి. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, ఒబద్యా గ్రంథాలలో ఎదోము జాతిని గురించి పలుకబడిన ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఎదోము జాతికి ఏశావు మూలపురుషుడు. ఎదోము ఏశావు కుమారుడు. ఏశావు ఇస్సాకు కుమారుడు. ఏశావు మొదటి నుండి అరణ్యముల్లో తిరిగేవాడు. మంచి క్రీడాకారుడు. శారీరకంగా మంచి బలము సౌష్ఠవము గలవాడు. గాని పూర్తిగా అతడు శరీరానుసారి. ఎల్లప్పుడూ తన ఆహారాన్ని గూర్చి, విహారాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉండేవాడు. ఈరోజున కూడా చాలామంది యువకులు మంచి బలము అందము గలవారున్నారు. గాని వీరికి ఆధ్యాత్మిక విషయాలలో బొత్తిగా ఆసక్తి ఉండదు. ఏశావులాంటివారు శరీర సంబంధమైన కోరికలు తీరకపోతే ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. లోక సంబంధ విషయాలు వారిని పెడత్రోవ పట్టిస్తాయి. రక్షించబడని యువత సమాజానికి మేలు చెయ్యలేదు సరికదా, కీడు చెయ్యటం జరుగుతుంది. ఏశావు ఆకర్షణీయమైన వ్యక్తిత్వము గలవాడే కాని ఆధ్యాత్మిక విలువలు తెలియని పశుప్రాయుడు. దేవుడు ఎందుకు యాకోబును కోరుకున్నాడు? ఎందుకు ఏశావును తిరస్కరించాడు? ఒబద్యా గ్రంథంలో దీనిని గూర్చిన ప్రవచనం ఉన్నది. ఏశావు సంతతి ఎలాంటిదో ఒబద్యా ప్రవక్త బయలుపరిచాడు. ఒక్క ఏశావు లక్షలాది యదోమియులకు గోత్రకర్త అయ్యాడు. యదోమియులలో ప్రతి ఒక్కడూ ఒక ఏశావే. ఈ ఏశావు నుండి ఏమి వచ్చింది? యదోము జాతి. ఈ జాతికి చెందిన వారంతా దురహంకారులు. ప్రతి ఒక్కడూ గర్వముతో నిండిన వ్యక్తి. ఒబద్యా గ్రంథం 3:3-4 అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండసందులలో నివసించేవాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అని అనుకునేవాడా? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు. పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినప్పటికీ అక్కడ నుండి నేను నిన్ను క్రిందికి పడదోస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఈ జాతికి స్వాభిమానము ఎక్కువ. దేవుడు లేకపోయినా మాకేమీ పర్వాలేదు అనుకునే జాతి. ఏశావు సంతతి యదోము జాతి. పాత నిబంధనలోని చిట్ట చివరి గ్రంథమైన మలాకి ప్రవచిస్తూ, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అన్నాడు. ఈ మాటలు దేవుడు ఎప్పుడు పలికాడు? యాకోబు ఏశావు మృతి చెందిన తరువాత 1000 సంవత్సరాలకు దేవుడీ మాటలన్నాడు. మొదటి నుండి దేవునికి ఏశావు మనస్సు ఎలాంటిదో తెలుసు. చరిత్రలో వీరు చేసిందంతా ప్రవచనాలకు నెరవేర్పు మాత్రమే. దేవుడు చెప్పింది అక్షరాలా జరిగి తీరుతుంది. ప్రవచనాలు చరిత్రలో తూచా తప్పకుండా నెరవేరాయి, నెరవేరుతున్నాయి. ఇప్పుడు 36:1 వినండి. యదోము అనే ఏశావు వంశావళి ఇదే. గమనించండి, యదోము అనే ఏశావు. ఈ రెండు పేర్లు ఒకటే అన్నట్లుగా ప్రయోగించబడినాయి. యదోము జాతికి ఏశావు కర్త. అందుచేత ఈ రెండు పేర్లు సంయుక్తపరచబడ్డాయి. ఏశావు భార్యల జాపితా వింటారా? ఆదా, అహోలీబామా, బాషమతు. చూడండి, ఆదా హిత్తీయురాలు, అహోలీబామా హివ్వీయురాలు, బాషమతు ఇష్మాయేలీయురాలు. ముగ్గురు భార్యలు. ఆదా కన్న కొడుకు ఎలీఫజు, బాషమతు కొడుకు రగూయేలు. అహోలీబామాకు యూషుయాలాము, కోరహు పుట్టారు. కనాను దేశములో పుట్టిన ఏశావు సంతానము వీరే. ఇతని భార్యల ద్వారా 3 జాతుల సమ్మేళనం జరిగింది. ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటివారందరినీ, తన మందలను, పశువులన్నిటినీ, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తూ తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు గనుక కలిసి నివసించలేకపోయారు. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు ప్రవాసమున్న భూమి వారిని భరించలేకపోయింది. మా శ్రోతలకు జ్ఞాపకమున్నదనుకుంటాను, అబ్రహాముకు లోతుకు మధ్య ఇలాంటి వివాదమే కలిగింది. వారి పశువులు మేయడానికి చాలినన్ని పచ్చిక బయళ్ళు లేవు. వారి పశువులు మరీ ఎక్కువైపోయాయి. అందుకే అబ్రహాము, లోతు వేరుపడక తప్పలేదు. ఏశావు వాగ్దత్త భూమిని విడిచిపెట్టాడు. దీనికి కారణమేమిటి? మరేమీ లేదు, కేవలము ఆర్థిక కారణాలను బట్టి ఏశావు వెళ్ళిపోవలసి వచ్చింది. ఏశావు శేయీరు మన్యములో నివసించాడు. ఏశావు అనగా యదోము. ఇప్పుడు ఏశావు మన్యప్రాంతాలకు తరలిపోయాడు. ఏశావు యదోమీయులకు తండ్రి. ఏశావు కుమారుడు ఎలీఫజు, అతని ఉపపత్ని తిమ్నా, ఆమె కన్న కొడుకు అమాలేకు. ఇక్కడ అమాలేకీయుల మూలపురుషుడు కనపడుతున్నాడు. అమాలేకు జాతి నలుదిశలకు విస్తరించింది. ఉత్తర ఆఫ్రికా వరకు ప్రసరించింది. అరబు జాతులు అబ్రహాము హాగరు సంపర్కము వలన వచ్చినవి. శారా చనిపోయాక అబ్రహాము కెతూరాను పెళ్లాడాడు. ఈ జాతుల మధ్య అంతర్వివాహాలు జరుగుతూ వచ్చాయి. అందరికీ తండ్రి ఒక్కడే, గాని తల్లులు వేరు. ఈ సంబంధాలను 36 వివరిస్తున్నది. జాతులు, ఆ జాతుల మూల పురుషులు, వారి పేర్లు అన్నీ మనం చెప్పుకోనక్కర్లేదు. ముఖ్యమైనవి జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. 15వ వచనం, ఏశావు కుమారులలో నాయకులు ఎవరనగా ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సేఫో, కనజు, కోరహు, గాతాము, అమాలేకు. ఎదోము అనే ఏశావు కుమారుల పేర్లు, వారి వారి సంతానపు నాయకుల పేర్లు చెప్పబడినవి. ఈ నాయకుల వంశవృక్షాలు శాఖోపశాఖలై విస్తరించాయి. అంతేకాదు 31వ వచనంలో చెప్పబడినట్లు, ఏ రాజైన ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్యమేలిన రాజుల పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఈ సందర్భంలో ఒక సంగతి మనము గుర్తించాలి. ఈ విధంగా రాజులు, నాయకులు పరిపాలన చేయడము దేవుని చిత్తం కాదు. ఎదోము రాజ్య విధానము ప్రకారం నాయకులు వారిపైన రాజులు, ప్రతి నాయకునికి ఒక బిరుదు. ఈ నాయకుల సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఇశ్రాయేలుకు రాజులు ఏర్పడకముందే ఎదోము జాతిలో రాజులు పరిపాలన చేశారు. 1 సమూయేలు 1:5 ప్రజలు కోరుకొన్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి, అతడు మాకు న్యాయము తీరుస్తాడు అని సమూయేలును వేడుకున్నారు. ఎదోమీయులకు రాజులు ఉన్నారు కదా, అది చూచి మాకు రాజు కావాలి అని అడిగారు. ఇప్పుడు 40వ వచనం నుండి 43వ వచనం వరకు వినండి. వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవనగా, తిమ్నా, అల్వా, ఎతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిప్సారు, మగ్దీయేలు, ఈరాము. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశములందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు. గమనించండి, ఈ కుటుంబ చరిత్ర యావత్తు దేవుని దృష్టిలో విసర్జించబడింది. ఏశావు సంతతి వివరాలు చెప్పి ఇంతటితో విరమించాడు చరిత్రకారుడైన మోషే. ఈ నాయకుల మధ్య పరస్పర సంఘర్షణలు ఎన్నో చెలరేగి ఉండవచ్చు. ఒకరా ఇద్దరా అందరినీ ఒకచోట చేర్చితే ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే రోజులకు రోజులు పడతాయి. 36వ అధ్యాయం ఆధునిక చరిత్ర విద్యార్థులకు పరిశోధనలో ఎంతో ఉపకరిస్తుంది. కుటుంబ వివరాలు, వాటి ఆరంభాలు, ప్రతి ఒక్కరి పేరు, తీరు, అది ఒక పెద్ద గ్రంథమవుతుంది. వీరందరూ ఆక్రమించిన స్థలం షేయీరు మన్యం. వీరు మన్యప్రాంతపు దొరలు. కావాలంటే ఒబద్యా, మలాకీ ప్రవచనాలు జాగ్రత్తగా చదివి చూడండి. అందుకే ఈ అధ్యాయాన్ని ఇంత విపులంగా చెబుతున్నాము. ఇప్పుడు 37వ అధ్యాయంలోకి వస్తున్నాము. యాకోబు కుటుంబము, యోసేపు కలలు, యాకోబు యోసేపును ప్రేమించిన విధానం, యోసేపు బానిసగా అమ్ముడుపోయిన వైనం ఈ అధ్యాయాల్లో వినబోతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ వరుసలో 4వ వ్యక్తి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ అధ్యాయం మొదలుకుని ఆదికాండం చివరి వరకు ఇతడే కథానాయకుడు. కాని ఇతని నాయకుడు దేవుడు. యోసేపు గాథ ఆదికాండంలో ఎక్కువగా చెప్పబడము గొప్ప విశేషం. యాకోబు కుటుంబం దేవుని చరిత్రలో ప్రాముఖ్యం సంతరించుకున్నది. యోసేపు జీవితం ఉదాత్తమైనది. ఇతని జీవిత చరిత్ర వింటూ ఉంటే మరీ మరీ వినాలనిపిస్తుంది. ఫిలిప్పీ 4:8 పౌలు హెచ్చరించినట్లు, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిపై ధ్యానముంచుకోవాలి. యోసేపు చరిత్రలో ఈ విషయాలన్నీ మనకు లభిస్తాయి. ఇతని చరిత్ర ప్రవచనాత్మకమైన గాథ, ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన గాథ. యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఇతని వ్యక్తిత్వం, అనుభవాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతాయి. అయితే కొత్త నిబంధనలో ఈ పోలిక ఎక్కడా చూపబడి ఉండలేదు. అయినా పరోక్షంగా యేసుక్రీస్తు జీవితములోని అనేక సత్యాలు యోసేపు జీవితానికి సరిపోల్చబడినవి. మొత్తము 30 పోలికలు గుర్తించగలం. వాటిని వీలు వెంట శ్రోతలకు తెలియచేయగలం. సరే, ఇప్పుడు యాకోబు వంశరేఖను వెంబడించి పయనిద్దాము. ఈ రేఖ యేసుక్రీస్తు వరకు పొడిగించబడింది. ఇప్పుడు 37 అధ్యాయం 1 వచనం. యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశములో నివసించాడు. యోసేపు 17 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుతున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జల్పా కుమారుల వద్ద ఉన్నాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెస్తూ ఉండేవాడు. యోసేపు బెన్యామీను తప్ప మిగతా పిల్లలందరూ గడుగ్గాయులు, అల్లరి పిల్లలు. వీరు దేవుని పాఠాలు ఎంతో ఆలస్యంగా నేర్చుకున్నారు. ఇక మీదట యాకోబును గూర్చి ఎక్కువ వినము. యోసేపును గురించిన సంగతులే మనము ఎక్కువగా వినబోతాము. ఆదికాండం 37 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు యోసేపు చరిత్ర రాసి ఉంది. యాకోబు కుమారులు 12 యోసేపు తండ్రికి గారాబు కుమారుడు. దానివల్ల మిగతా సోదరులకు ఈర్ష్య కలిగింది. యోసేపు ఈజిప్టుకు బానిసగా అమ్మివేయబడ్డాడు. అయితే అతడే ఈజిప్టుకు పరిపాలకుడయ్యాడు. యోసేపు చరిత్ర మనకు నేర్పే పాఠమిదే. దేవుని బిడ్డలు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎంతటి దురన్యాయానికి గురి అయినా, అది వారి సౌశీల్యాన్ని బలపరుస్తుందే తప్ప అది వారికి ఎట్టి కీడు చెయ్యదు. రోమాపత్రిక 8:28 వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది. పౌలు ఈ మాట అన్నప్పుడు అతని మనస్సులో యోసేపు గాథ స్ఫురించి ఉండవచ్చు. యోసేపు శ్రమలు అతనికి ఎంతో ఆధ్యాత్మిక అనుభవం కలిగించాయి. యోసేపు కలలుగనేవాడు. యాకోబు తన తండ్రి ప్రవాసిగా ఉన్న కనాను దేశంలో నివసించాడు. యోసేపు 15 తన సహోదరులతో కూడా మందమేపుతున్నాడు. యోసేపు తన సోదరుల చెడుతనాన్ని గురించిన సమాచారం తమ తండ్రికి తెచ్చి అందించేవాడు. యాకోబుకు వృద్ధాప్యమందున పుట్టిన కుమారుడు గనుక తన ఇతర కుమారుల కంటే ఎక్కువగా అతణ్ణి ప్రేమించాడు. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. తన సహోదరులే యోసేపు మీద పగపట్టారు. యోసేపు కలగని తన సహోదరులకు చెప్పాడు. దాన్ని బట్టి వారు అతని మీద మరీ పగబట్టారు. ఆ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు అంగీలు కుట్టించడం పరిపాటి. నిలువుటంగి యోసేపుకు తండ్రి బహూకరించాడు. అంగీ మోకాళ్ల వరకు వస్తుంది. రాజకుమారులు ధరించే అంగీ అది, విలువైంది. యోసేపు అంగీ ప్రత్యేకమైనది. సోదరులు దీన్ని గురించే గుసగుసలు పోతున్నారు. అందరూ దాన్ని గురించే చెప్పుకుంటున్నారు. సోదరుల మధ్య అసలే అపోహలు ఎక్కువవుతూ ఉండగా ఈ అంగీ వారి అసూయకు అక్కసుకు తోడయింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
జయించిన విమలాత్ముడు. సాగించు నీ జీవిత యాత్ర. కొనసాగించు నీ జీవిత యాత్రా.